विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिशरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम् అందరూ చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం ధర్మ అర్థ కామమోక్షములనే చతుర్విధ ఫలపురుషార్థాలని ప్రసాదించే ఉత్తమ కావ్యం. ఒకటి ఇస్తే మరొకటి ఇవ్వని గ్రంథాలు చాలా ఉన్నాయి, కానీ రామాయణం అలా కాకుండా శ్రద్ధతో పారాయణము చేసిన వానికి, విన్నవాడికి, చెప్పినవాడికి ముందు ధర్మం ఇస్తుంది. ధర్మం వలన అర్థం వస్తుంది, అర్థం వలన కామం, కామం వలన మోక్షం. ఈ నాలుగు క్రమ పద్ధతిలో ప్రసాదిస్తుంది. అందుకనే శ్రీమద్ రామాయణం ఎల్లప్పుడూ వినదగినది. యుగయుగాలుగా మనం వింటూనే ఉన్నాం, మళ్ళీ కొత్తగా వింటూ ఉన్నా పాతదయ్యుండి కూడా కొత్తగానే అనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యకరమైన గ్రంథం ఇది. మీలో ఎంతమందికి ఈ కథ తెలియకుండా ఉంటుంది? అంటే ప్రత్యక్షరం తెలియపోవచ్చు, కానీ స్థూలంగా సారాంశం తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సరే, వీటిల్లో కల్పిత కథలు చాలా చెరిపోయాయి అనుకోండి, లేనిపోయిన కథలు చాలా ఉంటాయి. ఏదో రావణాసురుడు సీతని చేత్తో కాకుండా మట్టి గడ్డమేంచి పెకలించి పట్టుకుపోయిన కథలు ఉన్నాయి. ఇలాంటి కథలు చాలా వస్తాయి, అవన్నీ మనకు అనవసరం. కానీ ప్రధాన కథ దాదాపుగా భారతీయుడిగా పుట్టిన వాళ్ళందరూ కూడా తెలుసుకునే ఉంటారు. అయినా మళ్ళీ వాళ్ళని చెబుతుంటే విన్నప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. మళ్ళీ రేపు ఈ కథ అయిపోయి మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో రామాయణం చెబుతుంటే మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. అందుకే వీటిని ఇతిహాసములతో పాటు పురాణములు కూడా అన్నారు. పురా అపి నవం ఇది పురాణం, పాతది. పురా అంటే ఒకప్పుడు, అపి ఉండేది, పాతదన్నమాట. కానీ నవం కొత్తగా ఉంటుంది. అందుకని పురా నవం కలిస్తే పురాణం అయ్యింది. ప్రాతదయ్యుండి కూడా కొత్తగా అనిపిస్తుంది. ఇది ఇంక ఏ కథలోనూ ఇలాంటి లక్షణం కనపడదు. మనకి ఎంత ఇష్టమైన హీరో కథ అయినా సరే సినిమా 100 సార్లు చూస్తే నోటోటోసారి పిచ్చెక్కిపోతుంది, కళ్ళు పోతాయి. ఒక వ్యక్తి మీద మనకి ఎంత అనుబంధం ఉన్నా ఆ వ్యక్తిని పదే పదే చూస్తే కొంతకాలానికి విరక్తి కలుగుతుంది. అత్యంత ఇష్టురాలైన భార్య మీద కూడా విరక్తి కలుగుతుంది, భర్త మీద విరక్తి కలుగుతుంది. ఈ కరోనా వచ్చాక అందరికీ ఒకరి మీద ఒకరికి పూర్తిగా విరక్తి కలిగింది. అయినప్పటికీ రామాయణం మీద ఎవరికైనా విరక్తి ఉంటుందేమో చూడండి. ఎన్నిసార్లు విన్నా రామాయణం మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది, ఎన్నిసార్లు విన్నా భారతం మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. చెప్పేవాడికి కూడా భారతం నేను ఎన్నిసార్లు చెప్పుకుంటాను, అయినా మళ్ళీ నాకు చెప్పమంటే ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఇవి పాతవి కానీ కొత్తగా ఉంటాయి. దానికి ఉదాహరణ చెప్పారు, బ్రతికున్నంతకాలం తిన్నన్నమే మళ్ళీ తింటాడు, వాడికి ఏమనిపించదు. ప్రొద్దుట అన్నం తిన్నాడు, మళ్ళీ సాయంత్రం తింటున్నాడు, లేదా ఇక్కడ అన్నం అంటే ఆహారం, అది ఏదో ఒక ఆహారం తింటున్నాడు లేదా, విరక్తి కలగదు. ఉదాహరణకి మనకి బియ్యంతో చేసిన అన్నం తినడం ఇష్టం, ఆ బియ్యం రోజు తెచ్చుకుంటూనే ఉన్నాం, వండుకుంటూనే ఉన్నాం, తింటూనే ఉన్నాం. చిచ్చి అన్నం ఎందుకు, విరక్తి కలిగింది, అన్నం బదులు సున్నం తిందాం అనుకుంటే వీడి తలకి కన్నం పడి వీడి కాస్త పైకి వెళ్ళిపోతాడు. కాబట్టి అన్నద్వేషం పుట్టదు. అలాగే పరమాత్ముడైన రాముని మీద కూడా ద్వేషం పుట్టిందంటే వాడికి పోయే కాలం వచ్చిందని అర్థమట. రామకథ ఎంత కొత్త, ఎంత ఆహ్లాదకరం, ఎంత ఆనందకరం, ఎప్పటికప్పుడు మనలో ఒక స్ఫూర్తి నింపుతూ ఉంటుంది రామాయణం. మనుషులు అప్పుడప్పుడు ఎలా దుఃఖిస్తూ ఉంటారు, మళ్ళీ దుఃఖం నుంచి తనను తాను ఎలా ఉపశమింప చేసుకుంటాడు, కష్టకాలంలో ఎవరితో స్నేహం చెయ్యాలి, ధనాన్ని ఎలా జాగ్రత్త చెయ్యాలి, ఎంత గొప్పవాడైనా జాగరూకతతో లేకపోతే ఎలా పతనమైపోతాడు, ఇవన్నీ మనకి రామాయణ కథ చెబుతోంది. నిజం చెప్పాలంటే రాముడు తలుచుకుంటే యుద్ధం చేయాలా, ఇంట్లో కూర్చుని ఎడంకాలతో తంతే మొత్తం లంకానగరంతో వచ్చి కింద పడుతుంది, అవునా? కానీ అలా చేయకుండా, నేను మానవుణ్ణి కాబట్టి వానరుల సాయం తీసుకుంటాను, ఈ ప్రపంచంలో ఎవడైనా సంఘజీవి, ఎవడిని విరోధించకుండా అందరినీ కలుపుకోవాలి అని ఒక తత్వం నేర్పాడు మనకి. నాకెందుకని అందరితో యుద్ధం చేయకూడదు, అందుకే చీటికి మాటికి ఎవరితోటి తగాదా పడకూడదట, అనవసరముగా ఎవరితో విరోధం తెచ్చుకోకూడదు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి మనకి ఏదో ఒక సమయంలో ఉపయోగపడతాడు. చిన్న పడవ నడుపుకునే గుహుడు ఉపయోగపడ్డాడు, రేగుపళ్ళు లాంటి పళ్ళు పెట్టేటటువంటి శబరి ఉపయోగపడింది, ఎందుకు పనికిరావు మన తిండి తినేవి అనుకున్న కోతుల్ని కూడా ఉపయోగించుకున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చాడు తద్వారా, ప్రతి ప్రాణి నీకు ఉపయోగపడుతుంది, ప్రాణులన్నిటినీ కలుపుకుని వెళ్ళు, ఏ ప్రాణిని చులకన భావంతో చూడకు. చులకనతో చూస్తే ఏ ప్రాణి నీకు ఉపయోగపడదు, సరిగదా ప్రమాదం తెచ్చిపెడుతుంది. రావణాసురుడు చేసిన తెలివి తక్కువతనం, రాముడి మేధాశక్తి ఎక్కడున్నాయి? కోతుల్ని నెత్తిమీద పెట్టుకుని వాటి చేత పని చేయించుకుని రాముడు దేవుడయ్యాడు. రావణుడు బోడి కోతి నువ్వేం చేస్తావన్నాడు, ఆ కోతి దెబ్బకి లంకంతా తగలబెట్టుకుని తెచ్చాడు, కోతిని నిర్లక్ష్యం చేశాడు. రావణుడు అన్నీ నిర్లక్ష్యం చేస్తాడు. కాబట్టి మనం రావణుని ద్వారా తెలుసుకోవలసింది ఏమిటి, దేనిని నిర్లక్ష్యం చేయదు. ఒక్కోసారి రోడ్డు మీద కనపడే గుండు సూది కూడా ఉపయోగపడుతుందండి. రామాయణాన్ని బాగా మధించాలి. రామాయణం ఒక మహాసముద్రం అన్నారు, ఏమన్నారు, ఒక మహాసముద్రం. సముద్రాన్ని ఎంత మధిస్తే అందులో నుంచి కొత్త కొత్త వస్తువులు బయటపడతాయి. పూర్వం పాలసముద్రం మధించారు, మణులు బయటకు వచ్చాయి, లక్ష్మి బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా సముద్రంలో పరిశోధనలు చేసి ఎన్నెన్నో అందులోంచి బయటకు తీస్తున్నారు, సముద్రంలోంచి ఆయిల్ తీస్తున్నారు, సముద్రంలోంచి సాయిల్ తీస్తున్నారు, సముద్రంలో నుంచి ఇంకా ఎన్నెన్నో ప్రయోగాలు చేసి రకరకాల ప్రయోజనకరమైన వస్తువులు బయటకు తీయగలుగుతున్నాం. రామాయణం అద్భుత సముద్రం, ఇది జీవన సాగరం. ఈ జీవితమే ఒక సముద్రం అయితే ఆ సముద్రమే రామాయణం. ఈ రామాయణం బాగా పరిశోధిస్తే చదవగా చదవగా మనకి ఎన్నెన్నో విషయాలు బయటకు వస్తాయన్నమాట. ఓహో, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, రాముడిలాగా ప్రతి వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలి, చిన్నవాళ్ళని కూడా ఎలా గౌరవించాలి, అది మనకి తెలుస్తూ ఉంటుంది. మనకి ఒక్కోసారి మనం ఏం చేస్తాం, ఆ వాడు మన దగ్గర పనిచేసేవాడు కదా అని చులకనగా చూస్తాం. పనిచేసేవాడిని ఎప్పుడూ చులకనగా చూడకూడదని రాముడు చెప్పాడు. మరి పడవ నడిపే గుహుణ్ణి భరతుడితో సమానంగా చూశాడు. ఆఫ్టర్ ఆల్ తన రథం నడిపి పెట్టే డ్రైవరు అనుకోకుండా సుమంతుణ్ణి కన్న తండ్రిలా చూశాడు. దశరథుడి కాలం నుంచి సుమంతుణ్ణి గౌరవించారు, గురువుల్ని గౌరవించారు, దారిలో కనిపించే ప్రతి ప్రాణిని గౌరవించారు, జటాయువుని గౌరవించాడు. ఇలా ఒకటి కాదు, రామాయణంలో లేదు కానీ అన్యగాథల్లో ఉంది. అక్కడికి ఉడతను కూడా గౌరవించాడని, ఈ ఉడత కథ రామాయణంలో ఉండదు అనుకోండి, కానీ అయినప్పటికీ మంచి కనుక తీసుకోవడం తప్పులేదు. చివరికి ఒక ఉడతను కూడా నిమిరి దానికి పైన తన వేటుకు వేళ్ల గుర్తులుండేలా చేశాడు. ఏమండి ఉడత అంటే భారతదేశంలోదేనా అని అడిగాడు ఒక ఆయన. అవునండి అన్నాను, భారతదేశంలో ఉన్న ఉడతలకు మాత్రమే పైన చారలు ఉంటాయి, అమెరికాలో ఉడతలకు చారలు ఉండవు, ఎందుకంటే ఈ ఉడతలు మాత్రమే రాముడికి సాయం చేసాయి. అక్కడ ఉడతలు సాయం చేయలేదు, అందుకే ఉడతలు కాస్త బుడతల్లా అయిపోయాయి. ఇంతంత ఉంటాయి ఉడతలు అవ్వడానికి, వాటికి పైన ఇలాగా వీపు మీద చారలు ఉండవు. ఈ కథ రామాయణంలో లేకపోవచ్చు, కానీ పరాశర సంహితలో ఉంది కనుక నమ్మాలి. ఏదో ఒక పుస్తకంలో ఉంటే వాటిని నమ్మమన్నారు. అన్నీ రామాయణంలో ఎలా చెబుతాడండి, రాముడు అన్నం తిన్నాడని అస్తమానం ఇందులో చెప్పలేడు కాబట్టి దీని బదులు ఇంకో దాంట్లో చెబుతాడు. ఒక పురాణములో చెప్పనిది మరొక పురాణంలో చెప్పటమే మన పూర్వుల యొక్క సంప్రదాయం. అంటే రాముడు ఎవరూ పనికిరాదనుకున్న ఉడతని కూడా గౌరవించాడు. ఉడత ఏమన్నా ఇసుక రేణువులు వేస్తే సముద్రం నిండిపోతుందా? ఏం నిండదు, అయితేనే దాని సాయాన్ని మెచ్చుకోవాలి. అలాగే ఇక్కడ రామాయణానికి ఎంతోమంది రకరకాలుగా సాయం చేస్తున్నారు. ధనం ఉన్నవాడు ధన రూపంలో సాయం చేస్తాడు, పాపం డబ్బు లేనివాడు ఏం చేస్తాడు, వచ్చి అక్కడ కనీసం బరకమన్నా దులుపుతున్నాడుగా, అది గొప్ప సాయం. బరకం దులపకపోతే ఈ డస్ట్ అంతా వచ్చి గురువుగారు గొంతుగులో పెడితే గురువుగారు ఉపన్యాసం చెప్పలేరు కనుక డస్ట్ని తొలగించేటటువంటి వాడు వాడు ఇంకా గొప్ప సేవ చేసినట్టే. ఈ విధముగా పరమ పవిత్రమైనది అధ్యాత్మ గ్రంథం రామాయణం. రామచంద్రుడు మహానుభావులైన వానరులతో తన అనుచరులతో అలా నడిచి 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 చివరికి మహేంద్ర పర్వతం చేరాడు. ఈ మహేంద్ర పర్వతం మీద నుంచే హనుమంతుడు లంకానగరానికి లంఘించాడు. లంకానగరానికి హనుమంతుడు ఎగరడానికి ఉపయోగపడిన పర్వతం మహేంద్ర పర్వతం, ఆయనకి అది ఎయిర్పోర్ట్ కాబట్టి. హనుమంతుడి యొక్క మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఏంటంటే మహేంద్ర పర్వతం. ఎయిర్పోర్ట్లు లేకపోతే ఎగరదు కదా, విమానం ఎగరాలంటే రన్వే ఉండాలి, ఇరువున అలా దాని మీద పరిగెత్తి పైకి లేస్తుంది. హనుమంతుడికి కూడా రన్వేలా ఉపయోగపడింది మహేంద్ర పర్వతం. కాకపోతే ఆయన ఎక్కువ పరిగెత్తకుండా పర్వతం మీద నిలబడి హుమ్మని ఒక్క తొక్కు తొక్కి పైకి ఎగిరాడు. ఈ రన్వేలు తట్టుకుంటాయేమో చెప్పలేం, కానీ ఆ రన్వే మాత్రం సగం కిందకి దిగిపోయింది. అంటే పర్వతం హనుమంతుడు ఒక్క తొక్కు తొక్కి పైకి లేవగానే కిందకి దిగిపోయింది. ఎందుకైనా మంచిదని అందుకే నేను స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు కొంచెం మెల్లిగా ఎక్కుతాను. నాలో కూడా ఆంజనేయుడికి ఉన్నంత శక్తి ఉంది, గట్టిగా ఒక తొక్కు తొక్కి ఎక్కినట్టు ఇదంతా విరిగిపోతే మర్నాడు వీళ్ళందరికీ ఇబ్బంది. అందుకని నేను నా శక్తిని కొంచెం ఏం చేస్తున్నానమాట, కొంచెంపు చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి అలా ఎక్కిన సందర్భం కూడా ఉంది. ఒకసారి ఒక మంచి స్టేజ్ ఎంతకంటే గట్టిదే వేశారు. నేను మహోత్సాహంతో అంటే 86లో మొదటి ఉపన్యాసం చెబుతున్నప్పుడు, సుందరకాండం చెబుతున్నప్పుడు మంచి వేగంగా వచ్చి ఒకసారి డామ్ నెక్కా, మొత్తం వేదిక భడా భడా పగిలిపోయింది. గురువుగారు చూస్తే ఇంకా సన్నగా ఉండేవాడిని నేను. వెంట్రుక ముక్కలా ఉన్నాడు ఈయన, సన్నగా చీపురు పొల్లలా ఉన్నాడు. ఈయన ఎక్కితే స్టేజీ పగిలిపోయింది, స్టేజీ సరిగ్గా లేదని వాళ్ళు అనుకున్నారు, కానీ నా స్టేజీ వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఆంజనేయుడు కావాలంటే కొండ పైకి లేచేలా చేయగలడు, తొక్కగలడు. అటువంటి అత్యద్భుతమైన హనుమంతునికి కూడా ఎగరడానికి ఉపయోగపడినటువంటి పర్వతం మీదకి వచ్చి ఆ పర్వతం మీద నుంచి సముద్రం దగ్గరికి దిగాడు. ఇక్కడికి వచ్చేలోపు వాళ్ళు దారిలో సహ్య పర్వతం దాటారు, మలయ పర్వతం దాటారు. ఇవన్నీ దాటి మలయ పర్వతాలు రెండు ఉన్నాయండి అవి, అందువల్ల అక్కడ కూడా మధ్యలో ఒక మలయ ఉంది. ఇవన్నీ దాటి మహేంద్ర పర్వతం మీదుగా సముద్ర తీరానికి చేరారు. మహేంద్ర పర్వతం మీద కొన్ని కోతులు, చుట్టుపక్కల కొన్ని కోతులు, సముద్ర తీరంలో కొన్ని కోతులు విడిశాయి. ఈ కోతులతో ఇది ఒక మహాసముద్రంలో ఉంది. ఇక్కడ వానరులు త్రిధా నివిష్టా మహతి, మూడు రకాలైన వానర సైన్యం అని నిన్న చెప్పాడు, ఇక్కడ చెబుతున్నాడు మళ్ళీ వాడు మనకి. అంటే నిన్న చెప్పడం అంటే జరిగిపోయిన రామాయణంలో ఉంది, రామాయణం నిన్న రాసేవాడు రాయలేదు కదా ఇక్కడ అంతరార్థం. నిన్న మీకు నేను చెప్పినటువంటి రామాయణ ఘట్టంలో వానర బలములు మూడు రకాలని చెప్పాం కదా, అదే ఇప్పుడు మళ్ళీ త్రిధ నివిష్ట మహతి రామస్యార్థ పరాభవత్. వానర సైన్యము మూడు విధములైన సైన్యము అక్కడికి వచ్చి విడిది చేసింది. ఒకటి వానరాలు అంటే పండుకోతులు, రెండు కొండముచ్చులు గోలాంగోలాలు, మూడు భల్లూకాలు ఎలుగుబంట్లు. ఈ మూడు రకాల సైనికులు ఎవరి సైన్యం వాళ్ళే, మళ్ళీ కలగాపులగంగా ఉంటే ప్రమాదం. సైనికులను ఎప్పుడు కూడా బెటాలియన్స్గా పెడతారు, ఎవరి బెటాలియన్లో వాళ్ళు ఉండాలి, ఎవరి ట్రూపులో వాళ్ళు ఉండాలి, అలా ఉంటూ విడిది చేశారు. ఆ మహాసైన్యం చూసేవాడికి ఎదురుగుండా ఉన్న నీటి రూపంలో ఉన్నటువంటి సముద్రం ఈ సైనికుల రూపంలో ఉందా అనిపిస్తుంది అన్నమాట. అంటే వానర సైన్యం కూడా ఒక మహాసముద్రంలో ఉంది. ఆ సమయమునకు సంధ్యా సమయం అయ్యింది. రామచంద్రుడు లక్ష్మణుడు వీళ్ళంతా సంధ్యావందనం చేసుకుని సముద్రానికి ఎదురుగుండా కూర్చున్నారు. సంధ్యా సమయంలో క్రమక్రమంగా సముద్రం ఉధృతిని పెంచుతుంది. చంద్రుడు ఉదయించగానే చంద్రోదయానికి కెరటములు రెచ్చిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సముద్ర తీరంలో కాసేపు కూర్చుంటే తెలుస్తుంది.
పండువెన్నెల వచ్చిందంటే సముద్రం ఉప్పొంగిపోతుంది. చంద్రుణ్ణి చూస్తే, చంద్రుని కిరణాలను చూస్తే సముద్రం అంతకంతకంతకీ విజృంభిస్తున్నాడు, పెద్ద పెద్ద ఘోషతో ఉప్పొంగుతుంది. కానీ ఎంత ఉప్పొంగినా ఈ చెలియలి కట్ట దాటి మళ్ళీ బయటకు ఊళ్ళో వెళ్ళిపోదు. ఎప్పుడో తుఫాను వచ్చినప్పుడు తప్ప సాధారణంగా చెలియలి కట్ట దాటదు. కానీ ఇక్కడ కూడా ఈ చంద్రోదయ వేళ సముద్రం బాగా ఉప్పొంగుతోంది. ఆ సముద్రంలో రాత్రిపూట పెద్ద పెద్ద మొసళ్ళు పైకి కిందకి ఎగిరి పడుతున్నాయి. నిజానికి సముద్ర తీరానికి కూడా మొసళ్ళు వస్తాయండి, కానీ ఏ మద్రాసులోనో లేకపోతే వైజాగ్లోనో ఎందుకు కనపట్టలేదని కొందరు అడుగుతున్నారు. మన వాళ్ళు కలుషితం చేసేస్తున్నారు సముద్రాలను కూడా. ఇవాళ మొసళ్ళు చచ్చిపోతున్నాయి, తిమింగలాలు చచ్చిపోతున్నాయి, పెద్ద పెద్ద చేపలు చచ్చిపోతున్నాయి, సముద్రంలో ఉన్నటువంటి చేపలు. ఈ మధ్యన పెద్ద పెద్ద భారీ భారీ చేపలు కూడా ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి చచ్చిపోయి. ఎందుకునో తెలిసిన ఫ్యాక్టరీల కాలుష్యం, మనుషులు తయారు చేస్తున్న దరిద్రమంతా ఈ సముద్రంలో కలిసిపోయి సముద్ర జీవులు చచ్చిపోతున్నాయి. అందుకే ఈ రోగాలు వస్తున్నాయి మనకి. ఎందుకు ఋతువులు సక్రమంగా ఉండడం లేదు? ఋతువులలో ధర్మం ఎందుకు ఉండడం లేదు? వేసవికాలంలో ఎండ ఉండాలి, వర్షాకాలంలో వర్షాలు సకాలంలో పడాలి, చలికాలం వస్తే చలి ఉండాలి, ఇవేమీ లేకుండా అస్తవ్యస్తం ఎందుకు అయిపోతుందంటే ఈ మొత్తం వాతావరణం అంతా మనం కాలుష్యం చేస్తున్న నీటి వల్ల, సముద్రం అంతా కలుషిత జలంతో నిండిపోవటం వల్ల, ఈ కలుషిత జలం ఆవిరవ్వడం వల్ల సరైన వర్షాలు లేవు. ప్రమాదకర వర్షాలు తప్ప ప్రమోదకర వర్షాలు లేవు. పూర్వం వర్షం కురిస్తే ఆహ్లాదం, ఇప్పుడు వర్షం కురిస్తే ప్రమాదం. చేజేతులారా మనం పాడు చేసుకుంటున్నాం, కానీ కొంతవరకు మా చిన్నప్పుడు కూడా సముద్ర తీరంలో మంచి మంచి చేపలు తిమింగలాలు లాంటివి అలా కనపడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉండేవి. ఇప్పుడు రాముడు ఉన్న ప్రాంతంలో పెద్ద పెద్ద తిమింగలాలు, తిములు, మొసళ్ళు, భయంకరమైన సర్పాలు పైకి కిందకి లేస్తూ కనపడుతున్నాయి. ఆ జీవుల్ని చూడగానే ఎవరికైనా శరీరం గగుర్పట్టు గురవుతుంది. మీరు ఎవరైనా ద్వారకు వెళ్ళే ఉంటారు కదా, ద్వారక పశ్చిమ సముద్ర తీరంలో ఉంది. ఆ పశ్చిమ సముద్ర తీరంలో సాయంత్రం పూట చూస్తే తెలుస్తుంది, అంత భయంకరమైన ఘోషణ మనం వినలేం అసలు. అంత శబ్దాలు వస్తాయి, మొత్తం గోమతంతా పైకి లేచిపోతూ ఉంటుంది, పెద్ద పెద్ద కరటాలు లేచిపోతూ ఉంటాయి. అందుకే కల్లోలంగా ఉన్న పశ్చిమ సముద్రంలో సాయంత్రం పూట స్నానం చేయడానికి అడుగు పెడితే వాడు ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం. అంత అరుపులు, ఘోష వినపడుతుంది సముద్రపు ఘోష, అల్లకల్లోలంగా ఉంటుంది సముద్రం అదనమాట. అలాగే బంగాళాఖాతంలో కూడా కొన్ని చోట్ల అలాగే కనపడుతుంది. ఒక్క రామేశ్వరం దగ్గర మాత్రమే రాముడు అడుగు పెట్టడం వల్ల ఇప్పుడు అంత ఘోష కనపడదు, మళ్ళీ దాటి కొంచెం ముందుకెడితే భయంకరంగానే ఉంటుంది. ఏదైనా సముద్రం సముద్రమే, ఆ ఘోషను మనం తట్టుకోవడం కష్టం. ఎంతంత కరటాలు లేచిపోతూ ఉంటాయి. శ్రీలంకలో కూడా హిందూ మహాసముద్రంలో ఎంతంత కరటాలండి పైకి లేచేవి, మన మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే రాముడి కటాక్షం వల్ల ఆయా ప్రాంతాలలో మాత్రం మునిగి తెచ్చిన వాళ్ళు ఉండరు. రామేశ్వరం ఒకటి, లంకలో ఈ శాంకరీదేవికి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతం ఒకటి, అక్కడ మాత్రం సముద్రంలో స్నానం చేసిన వాళ్ళు చాలా అరుదుగా మరణిస్తారు. మరీ పాపాత్ములైతే తప్ప ఎవ్వడు చావడు అంత కెరటాలు మీదకు వచ్చినప్పటికీ. తక్కిన ప్రాంతాల్లో ఎంతోమంది నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటారు. ఇప్పటికి కూడా నరసాపురం అని ఉంది పశ్చిమ గోదావరి దగ్గర, పేరుపాలెం బీచ్ అని ఒక బీచ్ ఉంది. ఆ బీచ్కి రీచ్ అయిన వాడు, అందులో స్నానానికి వెళ్ళిన వాళ్ళు బతికిన వాళ్ళు తక్కువ మంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఓ చొక్కు వేసుకుని కాస్త పలావులు తిని అందులోకి వెళ్ళి ఈత కొట్టి చచ్చిపోయేవాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. సముద్రుడు గొళ్ళు ముడుతుందంటే పిచ్చిమోలు చేస్తే అక్కడ చాలా భయంకరంగా ఉంటుంది సముద్రం. కాబట్టి సముద్రం ఈనాడు కూడా ఇంకా భయంకరత్వం చూపిస్తోందంటే కాలుష్యం లేని రోజుల్లో ఎలా ఉండేదో ఆలోచించండి. అందువల్ల ఆ సముద్రాన్ని చూడగానే వానరులు నిశ్చేష్టులైపోయారు. చీకటి పడుతూ ఉన్న వేళ పైనుంచి కిందకి పిండి వెన్నెల కురుస్తోంది. వెన్నెలలో కల్లోలంగా ఉన్న సముద్రం, పైన ఆకాశం, ఆకాశంలో నక్షత్రాలు, ఇక్కడేమో కెరటాల్లోంచి వచ్చే నీళ్లు, ఆకాశంలో మేఘాలు, ఇందులో ఉన్న రకరకాల జలజంతువులు, ఆకాశం నీలంగా ఒక రకంగా కనపడుతుంటే ఈ నీళ్లు కూడా చీకట్లో మెలమెల్లాడిపోతూ కనపడుతోంది. ఒకవేళ పైన సముద్రమే కింద సముద్రమేనా అన్నట్టుగా ఉందిట. పైన ఆకాశ సముద్రం, కింద లవణ సముద్రమా అన్నట్టుగా సముద్రంలాగే కనపడుతున్నాయి ఆకాశము నేలా కూడా. అటువంటి సముద్రాన్ని చూచి వానరులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళల్లో చాలామంది అప్పటిదాకా సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. జీవితంలో ఎప్పుడు ఇల్లు దాటి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని హాయిగా వాళ్ళు ఇల్లు ఏంటి అడవులు, అడవుల్లో కూర్చుని రేగుపళ్ళు భోగిపళ్ళు తింటూ కూర్చున్నారు. ఇప్పుడు మొదటిసారిగా సముద్రం చూశారు. ఎప్పుడు తీర్థయాత్రలు చేయని మొహాలు కొన్ని ఉంటాయి. వాళ్ళకి కాశీ తెలియదు, ఇల్లు తెలియదు, ఇంట్లోనే చుట్టుపక్కల నాలుగు వీధులు తప్ప. గట్టిగా మాట్లాడితే జూబ్లీ హిల్స్కి కూడా వెళ్ళని వాళ్ళు ఉన్నారట మా చుట్టుపక్కల వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వానరులు. వీళ్ళంతా ఆశ్చర్యపోతూ అలా చకితులై ఉండిపోయారు. ఈ సముద్రమా, మనం దాటవలసినది, ఇది దాటి వెడితే అప్పుడా మనకి రావణాసురుడు కనపడతాడు అనుకున్నారు కొందరు. రాముడి మీద నమ్మకంతో ఇటువంటి సముద్రం అవలేలగా దాటగలమని కొందరు అనుకున్నారు. ఆ సమయంలో రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు, లక్ష్మణ చూచావా అతి భయంకరమైన ఈ సముద్రం, ఈ సముద్రం ఎలా దాటాలా అనిపిస్తోంది నాకు. రోజులు గడిచిపోతున్నాయి, కాలం గడిచిపోయే కొద్దీ నాలో ఉత్సాహం సన్నగిల్లుతోంది, శోకం పెరిగిపోతోంది. కారణం ఏమిటి? సముద్రం దాటి లంకకి వెళ్ళి రావణుణ్ణి చంపలేమనే అధైర్యం వల్ల కాదు, సీతకి రావణుడు ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. వాడు 12 మాసాలు గడువు ఇచ్చాడు, ఆ 12 మాసాలు గడువు క్రమక్రమంగా తరిగిపోతోంది. గడువు తగ్గిపోతే మనం వెళ్ళేలోపే, మనం లంకానగరాన్ని చేరేలోపే ఆ దుర్మార్గుడు సీతను సంహరిస్తాడేమో అననే భయం నన్ను పట్టి పీడిస్తుందని. నాకు అంతకంతకీ విరహాగ్ని పెరుగుతోంది. సీత నాకు దూరం అయిపోయింది, దాన్ని ఎడబాటు అంటారు. ఈ ఎడబాటు ఇంధనంలాగా నాలో విరహాగ్ని అంతకంతకీ పెంచుతున్నది. ఆహా, రావణుడి వంటి శత్రువుల్ని జయించి సీతని మళ్ళీ తిరిగి పొంది ఎప్పుడు అయోధ్యా నగరానికి వెళదామా అనిపిస్తున్నది. ఆ రోజులు దగ్గరలో ఉన్నాయంటావా? పాపం జనకుడు ఎంతో ప్రేమతో తన కుమార్తెను పెంచుకున్నాడు, నన్ను నమ్మి నాకు భార్యగా అప్పగించాడు. మా తండ్రి దశరథుడు కూడా కోడల్ని కన్న కూతురులాగే ఇంటికి ఆహ్వానించాడు. దశరథ మహారాజు గారి కోడలు, జనక మహారాజు గారి కూతురు, రామచంద్రుడి వంటి ఒక మహానుభావుడి భార్య, లక్ష్మణుడు లాంటి వాడికి వదిన, ఇన్ని శుభలక్షణములతో విరాజిల్లే సీత ఇవాళ్ళందరికీ దూరమైపోయి లంకానగరంలో నిరంతరం రామ రామ అని శోకిస్తూ ఉంటే ఆవిడ రక్షించలేకపోతున్నాం అని కాసేపు రాముడు మళ్ళీ శోకంలో పడిపోయి లక్ష్మణుడు ఓదార్చగా మళ్ళీ శోకంలో నుంచి తేరుకుని సంధ్యావందనం చేసుకున్నాడు. ఆయన వేళ తప్పకుండా సంధ్యావందనం చేస్తాడు ఆయన ఎంత శోకంలో ఉన్నా. ఆశ్వాసితో లక్ష్మణేన రామః సంధ్యాముపాసత. లక్ష్మణుడు, అన్నయ్య శోకించొద్దు, శోకం వల్ల నష్టం, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఇక్కడ దాకా ఎలాగో వచ్చాం, సముద్రం దాకా వచ్చిన తర్వాత సముద్రం దాటకుండా ఉంటామా, రావణ వధ చేయకుండా ఉంటామా, నీ శక్తి నీకు తెలియదు, గుర్తు తెచ్చుకో అని ఓదార్చగా ధైర్యం చెప్పగా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని సముద్ర స్నానం చేసి సంధ్యావందనం ముగించుకున్నాడు. తదనంతరం సీతని మళ్ళీ తలుచుకున్నాడు. సీత జగన్మాత, ఆయనలో ఒక శక్తి పురుషకారం, పురుషుడి చేత పని చేయించేటటువంటి శక్తిని పురుషకారము అంటారు. రాముడు పురుషుడు, ఆ పురుషుడి చేత ఏ పనైనా చేయించగలిగే శక్తి ఉన్నావిడ గనక సీతని పురుషకారము అంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను పురుషుణ్ణి, నేను చేసే పని ఏంటి? ఉపన్యాసం చెప్పడం. ఈ ఉపన్యాసం చెప్పడం అనే శక్తి పురుషకారం. ఈ పురుషకారాన్ని ఎవరో ఒకళ్ళ దగ్గర నుండి చేయించాలి. అందువల్లే రాముడి చేత మంచి పనులు చేయించే శక్తి సీత. అందుకే ఎప్పటికప్పుడు సీతని స్మరిస్తూ ఉంటాడు. శివుడు ఏ పని చేసినా పార్వతిని స్మరిస్తాడు, బ్రహ్మ ఏ పనిని చేసినా సరస్వతిని స్మరిస్తాడు, రాముడు ఏ పని చేసినా సీతనే స్మరిస్తాడు. అలాగే పురుషుడు మంచి పనులు చేసే ముందు ఒక్కసారి తన భార్యను తలుచుకుంటే ఆ పనిలో విజయం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. భార్య అనుగ్రహం ఉంటే, భార్య ప్రోత్సాహం ఉంటే ఏ పనైనా సులభంగా చేస్తాడు. భార్య రోజు ఏడిపిస్తూ నువ్వు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని రోజు ఇంట్లో పెంట పెడితే ఇక వీడేం పురుషకారం, వీడి మొహం, వీడే పని చేయలేడు. అందువల్ల ఎప్పుడు కూడా భార్య యొక్క సహకారం కోసం ఆవిడ ప్రార్థించాలట. మన ఇంటికి పోదాం, ఇక్కడ ఉండొద్దు అని భర్తని భార్య తిట్టిందనుకోండి, అప్పుడు ఇక్కడ ఉపన్యాసంలో ఉండగలడా? ఉపన్యాసానికి భార్యాసమేతంగా మీలో కొందరు వచ్చారు. చీటికి మటికి భార్య భర్తకే సలహా చూసి అందంటే వాడేం ఉపన్యాసం వింటాడు? అంటే వాడు ఇక్కడేదో కూర్చున్నావు పోదామంటే ఏం చేయగలుగుతాడు పాప ఆయన? కాబట్టి ఎప్పుడైనా భార్య పక్క నుండి ప్రోత్సాహపరచాలి. ఆ భార్య ప్రోత్సాహం ఎలా పొందాలో రాముడు చెప్పాడు. సీత సీత అంటూ ఉంటే ఆవిడ కూడా ప్రీతురాలై ఆయన చేత పనిచేయిస్తుందన్నమాట. అంటే చెప్పకుండానే మనకి రామాయణం నీ భార్యని తలచుగా తలుచుకొని పొగిడి ఆవిడ చేత పనులు చేయించుకున్నారు. రోజు ఇంటికి రాగానే నీ మొహం తగలయ్యా అంటే ఆవిడేం పొగుడుతుంది, ఆవిడే పని చేస్తుంది చేయిస్తుంది చెప్పండి. కాబట్టి ఇవన్నీ మనకి పురాణములు చెబుతున్న సత్యములు. ఇప్పుడు హనుమంతుడు లంకానగరాన్ని తగలబెట్టేసి వచ్చేసిన తర్వాత రావణాసురుడు కొంతసేపు నిశ్చేష్టుడైపోయాడు. ఇప్పుడు రావణ లంకలోకి అడుగు పెట్టాం, మళ్ళీ మనం రాముడిని ఇక్కడ కాసేపు సముద్రం దగ్గర వదిలేసాం, లంకానగరంలో ప్రవేశిద్దాం. ఏదో కుంక అనుకున్నాడు హనుమంతుడి పాపం. తీరా హనుమంతుడు లంకంతా తగలబెట్టిన తర్వాత రావణాసురుడు నిశ్చేష్టుడయ్యాడు, భయపడ్డాడు. రావణాసురుడు పైకి మేకపోతు గాంభీర్యంతో ఉన్నప్పటికీ లోపల వాడికి భయంగానే ఉంది. అందుకని వెంటనే లంక తగలబడ్డం అయిన తర్వాత దాన్ని ఆర్పుకుని కష్టపడి దాన్ని అతి కష్టం మీద కాలిపోయిన లంకని కొంత చల్లార్చుకుని పాత బిల్డింగులన్నీ వదిలేసి బతికినటువంటి వాళ్ళని కొత్త భవనాల్లో చేర్చి తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. వీరులు శూరులు మంత్రులు బుద్ధిమంతులు అయిన వాళ్ళందరినీ పిలిచాడు. అంటే వాడి దృష్టిలో బుద్ధిమంతులు, బుద్ధిమంతులు అంటే మళ్ళీ మనం ఇంకో రకంగా ఆలోచించక్కల, హనుమంతుడు లాంటి బుద్ధిమంతులు లంకలో తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది మూర్ఖులే. ఒక్క విభీషణుడు మాత్రమే ధర్మముతో కూడిన ఆలోచన చేస్తాడు. అందుకే విభీషణో బుద్ధిమతాం వరిష్ట, విభీషణుడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు. అటువంటి బుద్ధిమంతులు చాలా అరుదుగా ఉంటారు. వీళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసి, రాక్షస వీరులారా, ఇంతకు పూర్వం ఏం జరిగిందో మీకు నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. మానవ మాత్రుడు ఎవడైనా ఈ లంకలో ప్రవేశించగలడా? ఒక్క మన రాక్షసులు తప్ప ఇంక ఏ జీవి అయినా లంకలోకి రాగలదా? ఈ సురసిద్ధ సాధ్య నరకిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఇంతవరకు మన లంకానగరంలోకి మన అనుమతి లేనిదే ఒక్కడు అడుగు పెట్టలేడు, అడుగు పెట్టినా బ్రతికి వెళ్ళలేదు. అటువంటి లంకానగరంలోకి ఒక సామాన్యమైన కోతి వచ్చింది. తేనవా నరమాత్రేణ దృష్టా సీతాచ జానకి ప్రాసాదో ధరిషితశ్చైత్యః ప్రవరాః రాక్షసాః హతాః. ఇంత గొప్పదైన లంకానగరం ఒక సామాన్యమైన కోతి ఈ లంకలో అడుగు పెట్టింది. మీ అందరికీ తెలుసున్నది లంక చాలా గొప్పది, ఎవడూ అడుగు పెట్టలేడు. ఈ విషయాలు మీకు తెలుసు. ఎప్పుడు రాక్షసులు ఏమనుకుంటారట, మా లంక గొప్పది, ఈ లంకలోకి ఎవరూ రాలేరు, రావణుడు అనుమతిస్తే తప్ప రాలేడు అనుకుంటున్నారు. అటువంటి లంక ఒక సామాన్య వానరుడి చేత ప్రవేశింపబడింది. పనికి వాళ్ళోడు ఒకడు అడుగు పెట్టాడు. రావడమే కాదు, జానకి సీత దృష్ట, జనకరాజు గారి కూతురు సీత చూడబడింది. దెప్పడం అక్కడ జనకుడు ఓ రాజర్షి, ఏదో తపస్సు చేసుకునే వ్యక్తి, అటువంటి వాడు కూతురు సీత. ముక్కు మూసుకుని తపస్సు చేసేవాడు కూతుర్ని ఒక కోతి వచ్చి చూచింది. వాడికి ముక్కు మూసుకుని తపస్సు చేసేవాడు అంటే ఎంతలోకి ఆలోచించండి. అందుకని ఆ మాట అన్నాడు, సీత రావణుని దగ్గర ఉండగా ఎవరూ చూడలేరు, కోతి వచ్చి సీతను చూసింది అనొచ్చగా. దృష్ట సీత అచే జానకి అండంలో వాడికి లోపల ఒక కసి ఉన్నది మానవుల మీద. ఇంతకాలం వాడు ఏమనుకున్నట్టు రావణాసురుడు, జనకుడంటే మహారాజు అయినప్పటికీ రాజ ఋషి, సాత్వికంగా ఉంటాడు, పెద్దగా పరాక్రమం లేదు. శత్రువులు జయించినా శివుడి యొక్క అనుగ్రహంతో జయించాడు తప్ప తన పరాక్రమంతో జయించలేదు. తపస్సు చేసుకుని పూజలు చేసుకుని సంధ్యావందనం చేసుకునేవాడు కూతురు ఈవిడ. ఆ కూతుర్ని నేను ఎత్తుకొస్తే ఆమెను ఒక కోతి చూచింది. అంటే మన లంక ఎంత లోకు అయిపోయింది. కోతి అడుగు పెట్టడం ఏమిటి, సీతను చూడటం ఏమిటి, అక్కడితో ఆగలేదు ఆ కోతి. మన ప్రసాదములన్నీ విరగొట్టి పారవేసింది, మొత్తం బిల్డింగులన్నీ పడగొట్టి పారవేసింది. రోడ్లు వెడల్పు చేయడానికి బిల్డింగులు ఖాళీ చేయించలేక జీహెచ్ఎంసీ వాళ్ళు నానాయాతన పడుతున్నారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక వాళ్ళని బతిమాలుకోలేక వాళ్ళు కోట్లు కడితే వాళ్ళ పక్కకు లేకలేక అవునా. అటువంటిది వీడు వచ్చి టపటపటప పడగొట్టేశాడు మొత్తం బిల్డింగులన్నీ తగలబెట్టేశాడు. మహావీరులైన రాక్షసులు వాడి చేతిలో చచ్చిపోయారు. మొత్తం లంకలో 1/4 వంతు దగ్ధమైపోయింది. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, నన్ను ఏం చేయమంటారు, మీకు ఎలా నేను ఉపకారం చేయగలను, మిమ్మల్ని ఎలా రక్షించగలను, నన్ను నేనే రక్షించుకోలేకపోయాను. ఇప్పుడు మాత్రం నిజం బయటపెట్టాడండో సుస్పష్టంగా, భద్రం వాక్యం వా అంటే నేను మీకు ఎలా శుభం చేకూర్చగలను అనగా, తేలిగ్గా చెప్పాలంటే నేను మిమ్మల్ని ఎలా రక్షించగలనో నాకు అర్థం కావడంలా, లంకానగర రక్షణ అంత తేలిక కాదు అని ఇప్పుడు అర్థమయ్యింది. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశానికి పిలిచి మీ సలహా అడుగుతున్నాను. మీరు వీరులు, సూరులే కాక తెలివైన వాళ్ళు, మహావీరులారా. ఒక రాజుగారు విజయం పొందాలంటే అతని దగ్గర తెలివైన మంత్రులు ఉండాలి, మంచి సలహా ఇచ్చేవాళ్ళు, విజయమునకు పనికొచ్చే సూచనలు ఇచ్చే మంత్రులు ఉంటే రాజుగారి ప్రభుత్వం 10 కాలాలు ఉంటుంది, కూలిపోకుండా ఉంటుంది. అందుకే మిమ్మల్ని పిలిచాను. రాముణ్ణి ఎలా జయించాలి, రాముణ్ణి జయించి సీతని నేను శాశ్వతంగా ఎలా సొంతం చేసుకోవాలి, ఇంక మీదట లంకలోకి ఏ కోతి అడుగు పెట్టకుండా ఎలా కాపాడుకోవాలి, ఈ విషయంలో మీ బుర్ర ఉపయోగించి నాకు మంచి సూచన ఇవ్వండి. ఈ లోకంలో పురుషులు 3 రకాలు, త్రివిధాహ పురుష లోకే ఉత్తమాధమ మధ్యమాహ. మానవులు 3 రకాలు, ఉత్తములు, మధ్యములు, అధములు. అందులో ఉత్తముడు ఏం చేస్తాడు, ఏ పని చేసినా తన మంత్రులతో బాగా ఆలోచించి ఈ పని చేయొచ్చా చేయకూడదా, చేయొచ్చా చేయకూడదా అని 1-2 సార్లు ఆలోచించి, అది కూడా గొప్ప గొప్ప వాళ్లతో, తెలివైన వాళ్లతో ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయమునకు ఇక అపజయం ఉండదు. అటువంటి వాడికి దైవానుగ్రహం లభిస్తుంది. కాకపోతే నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచన ఎవరితో చేయాలి, మంచివాళ్ళు, రాజుగారి హితం కోరుకునేవారు, ప్రజల హితం కోరుకునేవాళ్ళు, అన్ని విషయాలు బేరీజు వేసుకునే శక్తి కలిగిన వాళ్ళు, బంధువులు అయిన వాళ్లతో ఆలోచించాలి. అలా ఆలోచించి పనిచేసేవాళ్ళు ఏమంటారు, ఉత్తములు అంటారు. ఇంకా మధ్యముడు అన్నిటికీ తానే ఆలోచన చేస్తాడు, తన బుర్రే పెడతాడు, ఇతరుల విషయం ఆలోచించడు, తొందరపాటుతో నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, తొందరపాటుతో నిర్ణయం తీసుకుని ఎవరి సలహా తీసుకోకుండా తన బుర్రతో ఆలోచించి హఠాత్తుగా దెబ్బతిన్నాక అయ్యో అని ఏడుపు మొదలు పెడతాడు. ఇక అధముడు ఉంటాడు, తర్వాత చూద్దాంలే అని ఏ విషయంలోనూ ఏ కార్యక్రమంలోనూ శ్రద్ధే పెట్టడు. ఇక వాడు బతుకంత అంతే, వాడు యావజ్జీవితం కష్టాలే పొందుతాడట. ఎప్పుడు అధములు అసలు ఏ నిర్ణయమూ తీసుకోలేరు, అన్ని పనులు వాయిదా పద్ధతితో నడుపుతారు. దేనికైనా వాయిదాయే, కరెంటు బిల్లు కడదామా, ఇంకా 21వ తారీఖు దాకా ఉందిగా అంటాడు, ఈరోజు 21వ తారీఖు గడిపోతుంది, ఫ్యూజులు బిగేస్తారు వాడు. ఇంట్లోకి నీళ్లు లేవు, నీళ్లు అయిపోయాక పూర్తి ఇంకో చుక్క వస్తుందిగా వాటర్ ట్యాప్లో, ఆఖరి డ్రాప్ కూడా అయిపోయాక అప్పుడు చూద్దాం అంటాడు. ఇంక అన్నిటికీ ఇంతే, ఏ పనైనా ఆలోచన చేయడు, ఎవరికీ చెప్పడు, వాయిదా వేస్తాడు, చివరికి వీడు బతుకంతే. అలాంటి వాళ్ళు నేను చూశానండి బాబు. ఒక ఆయనకి బంగారు లాంటి స్థలం ఉండేది, ఆ స్థలం చుట్టూత ఒకడు ముందు బిల్డింగ్ కట్టాడు, ఇదే స్థలం అనుకుందాం, వెనక వైపు ఒకడు బిల్డింగ్ కట్టాడు. ఏమండి వెనకాతల బిల్డింగ్ కట్టేస్తున్నాడు, మన స్థలం ఆక్రమిస్తున్నాడు అంటే, ఇంకా 3 వైపులా రోడ్డు ఉందిగా, అవసరమైతే కోర్టు ఉందిగా అన్నాడు. ఈలోపు దక్షిణం వైపు ఒకడు ఇల్లు కట్టాడు, ఇక తర్వాత కొంతకాలానికి ఉత్తరం వైపు ఒకటి కట్టాడు, ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా తూర్పు వైపు మిగిలింది. తూర్పు వైపు కూడా వాడు ఎవడో ఇల్లు కట్టేస్తాడు, నీ స్థలం నీకు దక్కదరా బాబు అని తెలివైన వాడు చెబితే, అవసరమైతే కోర్టుకు వెళ్ళి వాడు సంగతి చూస్తానన్నాడు. ఇప్పుడు 4 వైపులు ఇల్లు కట్టారు, మధ్యలో స్థలం ఉంది, ఏం చేస్తాడో తెలియదే. ఇద్దరికి 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు 4 వైపులు ఇల్లు పూర్తిగా ఆకాశం అంత ఎత్తి ఇల్లు కట్టాక మధ్యలో నీ స్థలం ఉంటే ఏం చేస్తావు, హెలికాప్టర్లో వెళ్ళి దిగుతావు అందులోకి. కబ్జా చేసేవాడు ఎవడో ఏం చేయలేడు, ఇప్పుడు ఈసురోమన్నా ఉసురుమన్నా ఏం చేయలేడు. ఇలా ముంచుకొచ్చి ప్రమాదం వచ్చి స్థలం పోతున్నా లేక ధనం పోతున్నా సర్వనాశనం అయిపోతున్నా పట్టించుకునేవాడిని అధముడు అని చెప్పాడు రాముడు. మీరు చూడండి, నేను చెప్పింది రామాయణంలో మాట. రామాయణంలో 6వ సర్గలో అత్యద్భుతమైన సర్గలో రావణుడంతటి మూర్ఖుడు కూడా రాముడి విషయంలో ఆలోచన ఎలా చెయ్యాలో చెప్పాడు. రెండు అది వేరే విషయం, వాడు ఎవడ మాట వెండగానే మంచి మాటే కాదు కూడా. కాబట్టి అధముడు ఎటువంటి వాడు అంటే, అన్ని కార్యక్రమాల్లో ధీమాగా ఉంటాడు, ఉపేక్షిస్తాడు, అటువంటి వాడు సర్వనాశనం అయిపోతాడు. కరిష్యామీతి యొక్క కార్యం ఉపేక్షేత్ స నరాధమ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చేద్దాములే అని కార్యక్రమాన్ని ఉపేక్షించేవాడు నరాధముడు. కాబట్టి నరాధములుగా ఉండాలా, మధ్యములుగా ఉండాలా, ఉత్తములుగా ఉండాలో మనమే ఆలోచించుకోవాలి. ఎప్పుడు మన మేలుకోరే వాళ్ళతో పెద్దలతో ఆలోచించాలి. పెద్దలంటే కేవలం వయస్సు కాదు, కొంతమందికి వయస్సు పెరుగుతుంది కానీ తొందరపాటు ఉంటుంది. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా ఒక ఆయన నేను బాగా ఎందుకు నమ్ముతానో తెలిసిన, ఒక ఆయన పని చేసే ముందు 100 సార్లు ఆలోచించే పని చేస్తారు. ఆయనే మా శిష్యుల్లో జగదీష్ గారు, కోడే జగదీష్ గారు అండి. ఆయన ఏ పని చేసినా వెనక ముందు ఆలోచన చేస్తారు. ఒక్కరోజు ఆలస్యమైతే అవుతుంది కానీ ఆయన చెప్పిన పద్ధతిలో చేస్తే తర్వాత మళ్ళీ మనం తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని అన్నమాట మనం పనులు చేసేటప్పుడు ఆలోచన చెయ్యండి అంటాను నేను. మాలాంటి గురువులు ఉన్నాం, 24 గంటలు మేము అన్నిటికీ ఏం పని పెడతాం? ఆఖరి పదారికి వెళ్ళి పప్పు కూడా నేనే వెతుక్కోవాలంటే కష్టం కదా. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించాలి. అప్పగించి నమ్మి ఆ నమ్మిన తర్వాత అవతల వాళ్ళు కూడా వీళ్ళని సరైన మార్గంలో నడిపితే అప్పుడు ఆ కార్యక్రమంలో దిగ్విజయం పొందుతాం. ఎప్పుడు కార్యక్రమం మంత్రాంగం వల్ల నిలబడుతుంది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆలోచించి ఆచితూచి చేసేటటువంటి వాడు ఉత్తముడు. తొందరపడి తాను ఒక్కడే ఎవరికి చెప్పకుండా క్షణికోద్రేకంతో నిర్ణయం తీసుకుంటే వాడు మధ్యముడు. మధ్యములకు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ ఇక ఏ పనైనా ఉపేక్షిస్తే వాడు నరాధముడు. కాబట్టి ఇప్పుడు మనం నరాధములంగా ఉండాలా, మధ్యములుగా ఉండాలా, ఉత్తములుగా ఉండాలా? ఉత్తములుగా ఉండడానికి ప్రయత్నిద్దాం, కనీసం మధ్యములుగైనా ఉండడానికి ప్రయత్నిద్దాం, నరాధములుగా ఉండకూడదు. అందుకే రావణుడు, మీ అందరూ ఉత్తములు, ప్రజ్ఞావంతులు, మీతో ఆలోచించి నేను ఒక కర్తవ్య నిర్వహణ చేయాలనుకుంటున్నాను, మీతో బాగా ఆలోచించి నేను చేయవలసిన పని మొదలు పెడితే ఆ పనిలో నాకు విజయం తప్ప అపజయం ఉండదు. ఇప్పుడే నేను విన్నది, రాముడు అసంఖ్యాక వానరులతో కలిసి సముద్ర తీరానికి వచ్చాడని గూఢచారుల ద్వారా తెలుసుకున్నాను. అంటే అప్పటికోడికి అర్థమైపోయింది. ఓ పక్కన హనుమంతుడు వచ్చి లంకను తగలబెట్టి వెళ్ళడం, ఆ తదనంతరం ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు రావణాసురుడు గూఢచారుల ద్వారా సీసీ కెమెరా ద్వారా తెలుసుకుంటాడు వాడు కొంతవరకు. అందుకే అతను ఏమన్నాడు, రాముడు వానర సైన్యంతో దక్షిణ సముద్ర తీరంలో విడిసి ఉన్నాడు. నాకు అతని మీద ఎందుకో శక్తివంతుడని ఒక నమ్మకం కలుగుతోంది. ఇది ప్రారంభావస్థ కదా, అందుకని మొదట్లో రాముడిని పొగిడాడు అండి, తర్వాత మూర్ఖుడైపోయాడు. కానీ మొదట్లో ఏమన్నాడు తెలుసా, తరిష్యతి చ సువ్యక్తం రాఘవసాగరం సుఖం. రాముడు తేలికగా సుఖముగా సముద్రము దాటి యువతలకి రాగలడు అన్నాడే. అంటే రావణాసురుడి మనసులో రాముడి శక్తి మీద ఎక్కడో నమ్మకం ఉన్నది, భయం ఉన్నది. రాముడు తేలికగా సముద్రం దాటగలడు. ఒకవేళ దాటడానికి ఆయన దగ్గర శరీర శక్తి లేకపోతే తరసాయుక్త రూపేణ సారుజ సబలానుక తెలివితేటలతో యుక్తితో సముద్రం దాటుతాడు. అయితే తన శక్తితో దాటుతాడు. శక్తి లేకపోతే తెలివితేటలతో తన బలంతో పాటు సోదరుడితో పాటు రాగలడు. అది ఇది కాకపోతే మొత్తం సముద్రంలో ఉన్న నీరంతా ఎండగట్టి ఇంకింపజేసి సముద్రం బీడు చేసి పాడు చేసేనే ఉతలకు వచ్చేస్తాడు. ఆహా, ఇది కదా రావణాసురుడి దగ్గర నుంచి మొట్టమొదటి వచ్చిన సత్యం, వాడి నోట్లోంచి నిజం బయటపడింది. ఈ 18వ శ్లోకం 17వ శ్లోకం అందుకే నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కప్పుడు ఎంత దుర్మార్గుడైనా ఎదుటివాడి శక్తిని గ్రహించగలుగుతాడు, వాడు చాలా గొప్పవాడు అంటే ఒప్పుకుంటాడు. నా మీద ఏమాత్రం అభిమానం లేని అవధానం ఉండేవాడు నాతో, నా సాటి అవధాని. అంటే ఇద్దరం కలిసి అవధానాలు చేసేవాళ్ళం. సహజంగా ఎప్పుడూ కూడా యాచకో యాచక శత్రు, ముష్టాడు ముష్టాడు పడదు వాడికి, ఎందుకంటే ఇద్దరు యాచకులే కదా. వీడిక్కడ వాడక్కడ కూర్చున్నాడు, మన కృష్ణుడి గుడి దగ్గర కనపట్లేదు. కానీ ఈ కరోనా దెబ్బకి ఇంత పూర్వం బాగా కనపడేవారు. ఆ బయట అవతల ఒకడు యువతలు ఒకటి రెండు చెప్పలు పెట్టుకుని కూర్చున్నప్పుడు వీడి దాంట్లో 10 రూపాయలు ఇస్తే వాడు గొడి మండిపోతుంది. వాడికి 10 వేశారు, నాకు 10 చెప్పితే మీకు టైర్ పంచర్ అయిపోతుంది అన్నాడు వాడవాడు. పాప ఈయన కారు వేసుకుని అక్కడ దిగితే వాడికి 10 రూపాయలు వేస్తే ఈ పక్క నుంచి అనమాట, వాడికి 10 వేసావు కదా, నాకు వేయలేదా, నాకు వేయకుండా వెళ్ళు, నీ టైర్ పంచర్ అయిపోతుంది కానీ ఈయన అడిగిపోయి 10 వేశాడు. ఏమండి, వీడికే శపించే శక్తి ఉంటే వీడి మొహానికి ముష్టి ఎందుకు ఎత్తుకుంటాడు? ఇక్కడ వీడి బతుక్కి వాడి ముష్టినే వాడు మార్చుకోలేడు, ఇంకొకటి శాపం ఏం పెడతాడు? రైల్వే స్టేషన్లో అప్పుడప్పుడు అలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు కొంతమంది, ఇలా చప్పట్లు కొట్టి 10 రూపాయలు ఇస్తావా లేదా, లేదా నువ్వు నపుంసకుడు అయిపోతావు అని నాకు 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక ఆవిడ చెప్పించింది. ఆవిడ శాపానికి గురైతే నేను నపుంసకుడు అయిపోయేవాడిని, ఈ పెళ్ళి పెటాకులు ఉండేవి కాబట్టి శాపాలు ఏం మన ఏం చేయలేవు. ఈ పరికమల వాళ్ళ శాపాలు మనం ఏం చేస్తాయి? మన శక్తి మనలో, మన తపశ్శక్తి ఉండాలి. మనం అధర్మం చేస్తే ఫలిస్తాయి. ఏదో 10 రూపాయలు ఓపుకుంది ఇచ్చాం, ఇక వచ్చిన వాళ్ళందరికీ 10 రూపాయలు ఇవ్వలేరు పాపం. ఇప్పుడు ఆయన దగ్గర, తాతగారి దగ్గర 10 రూపాయలు ఉన్నాయి జేబులో, ఉన్న 10 దానం చేశారు, ఇంకో 10 ఎక్కడి నుంచి వస్తాయి రాదు, రాకపోతే వాడు శపించేస్తాడా? నీ కోరుకి యాక్సిడెంట్ అయిపోవాలంటే అయిపోతుందా? అవతల వాడికి అంత వాక్శుద్ధి ఉంటే హాయిగా ఇంట్లో కూర్చుని నేను కృష్ణారామ అనుకుంటాను, నా ఇంటికే సొమ్ము రావాలంటే వస్తుంది. కాబట్టి ఎవడబడితే వాడే శపిస్తే ఏమవ్వదు. కానీ సహజంగా యాచకుడికి యాచకుడి శత్రుడు ప్రొఫెషనల్ జలసి అని ఉంటుంది. నాతో అవధానం చేస్తున్నప్పుడు, నాలాగే అవధానం చెయ్యాలనుకున్నప్పుడు నాకంటే కీర్తి రావాలనో ద్వేషం రావచ్చు. అందుకని వాడి మొహం వాడికి అవధానం వచ్చు అన్నవాడు కూడా ఓసారి నా అవధానం చూశాక, ఈ సమస్య నాకు ఇస్తే నేను పూర్తి చేయలేను అన్నాడే. మేమిద్దరం కలిసి విశాఖపట్నంలో ఒక అద్భుతమైన ఆశు ప్రదర్శన ఇచ్చాం. ఐ వెంకట్రావు గారిని ఒక మహానుభావుడు మా చేత విశాఖపట్నంలో జంటగా కార్యక్రమం పెట్టించారు. ఆ కార్యక్రమంలో పృచ్ఛకుడిగా కె విశ్వనాథ్ గారు పాల్గొన్నారు. డైరెక్టర్ గారు పాల్గొన్నప్పుడు ఆయన మా ఇద్దరికి, నాలాంటి వెధవ పృచ్ఛకుడిగా పాల్గొంటే ఎలా ఉంటుందో అవధానం గురించి చెప్పండి అన్నారు. ఆయన ఇదే మాట అన్నారు. అనగానే ఆయన ఏదో చెప్పాడు. నేను వెంటనే, వెధవను నేను పాల్గొంటే అవధానం ఎలా ఉంటుందో మా నాన్నగారు ఏమనుకుంటున్నారో చెప్పమనగానే, నిన్న మొన్నయు లాగులనే ధరించి ఎంతలో ఎంత వింతగా ఎదిగినాడో దీనికిప్పుడు తగిన సన్మానమెత్తు వెధవ, నా కండ్ల ముందుర విలువ పెరిగి అని మీ నాన్నగారు అనుకుంటారండి అని పద్యం చెప్పాను. ఓరి వెధవ, తండ్రి ఎప్పుడు అలాగనుకుంటాడు కదా కొడుకుని, ఓరి వెధవ నిన్న మొన్న లాగులే ధరించావు, ఎంతలో ఎంత గొప్పవాడు అయ్యి ఇంత డైరెక్టర్ అయ్యావు, డైరెక్టర్గా అయ్యి పద్మాకర్ గారు లాంటి వాడిని పృచ్ఛకుడిగా ప్రశ్నిస్తున్నావు అని తండ్రి గారు ముద్దుగా నిన్ను వెధవ అంటారు, అలాంటి వాడు నువ్వు నన్ను ప్రశ్నించావు అనగా నేను ఆనందం తట్టుకోలేక అన్నారు. అప్పుడు నిజంగా అప్పటిదాకా నన్ను తిట్టేటటువంటి నా పక్క అవధాని, ఏమండి ఇలాంటి పద్యం చెప్పడం కష్టమేనండి, ఇది మంచి ఊహండి, ఇదే సమస్య నాకు వస్తే నేను చెప్పలేనండి ఒప్పుకున్నాడు. తర్వాత తిడతాడు అది వేరే విషయం, ఆ కాసేపు ఒప్పుకున్నాడు కదా కనీసం. ఎందుకంటే ప్రొఫెషనల్ జలసీలో అప్పుడప్పుడు మనం తిట్టిన అవతల వాడి శక్తిని గుర్తిస్తాం. అలాగే రావణుడు కూడా, రాముడు తేలికగా సముద్రం దాటగలడు, తన తెలివితేటలతో దాటగలడు, సోదరుడితో బలంతో ఇక్కడికి రాగలడు, ఒకవేళ దాటే అవకాశం లేకపోతే సముద్రం మొత్తం ఎండగట్టి పారేస్తాడు. ఏమైనా అతడు ఇక్కడికి వస్తాడు. వానరుల నుండి, రాముడి నుండి మన లంకానగరాన్ని, లంకానగర సైనికులను కాపాడుకోవడానికి మనం ఏం చెయ్యాలో తగిన సూచనలు చెయ్యండి అనగానే రాక్షసులంతా విన్నారు. మన రాజుగారు మనల్ని సలహా అడిగారు అంటే రాజుగారికి మన మీద గౌరవం అనుకున్నారు. వీళ్ళంతా కొంచెం శక్తివంతులే. కొందరు ఇంద్రుడితో యుద్ధం చేశారు, కొందరు కుబేరుడితో యుద్ధం చేశారు, రకరకాల యుద్ధాలలో రావణాసురుడికి సాయం చేసిన వారే. అయినప్పటికీ నీతి లేదు వారికి, తెలివితేటలు తక్కువ, బుద్ధిబలం కంటే దేహబలం ఎక్కువ. ఇంతకాలం దేహబలం సాగింది, ఇప్పుడు బుద్ధిబలం అవసరం. అయినా మూర్ఖులు గనక దేహబలాన్నే ఉపయోగిస్తూ ఇలా అన్నారు. వాళ్ళల్లో ఒక ఆయన లేచాడు. మహారాజా, దీనికి ఇంత ఆలోచించాలా? మన దగ్గర పరిఘలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇనప గడియలు ఉన్నాయి, కత్తులున్నాయి, సోలాలున్నాయి, బాణాలున్నాయి, ఇటువంటి అపారమైన ఆయుధాలతో వానరులని చితపడి చంపేద్దాం. ఏకధాటిగా బాణాలు వర్షం కింద కురిపిస్తే ఈ బాణవర్షానికి కోతులన్నీ కొప్పుగూలి చచ్చిపోతాయి. అసలు వాళ్ళు ఎంత పిచ్చాళ్ళండి, ఒక్క ఆంజనేయుడి మీద వాళ్ళు కురిపించిన బాణాలు ఆయన ఏం చేయలేకపోయాయి, ఆయన వచ్చి లంకను తగలబెట్టి వెళ్ళాడు నిన్నగాక మొన్న. ఇప్పుడు ఈ పిచ్చాళ్ళు మళ్ళీ ఏమంటున్నారు, ఇటువంటి హనుమంతుడితో కూడిన అపార వానర సైన్యం మీద మనం బాణాలు ప్రయోగిద్దాం, శతగ్రుడు ప్రయోగిద్దాం, పరిఘలు ప్రయోగిద్దాం, చచ్చిపోతారు వాళ్ళు. నువ్వేం సామాన్యుడివా? కైలాస శిఖరావాసీ యక్షై బహుభిరావృత సుమహత్ కథనం కృత్వాస్తే వశ్యస్తే ధనదకృత. కైలాస పర్వతం మీద నివసించే యక్షరాజు కుబేరుడి మీదకి దండయాత్రకి వెళ్ళి కుబేరుడిని, మీ అన్నగారిని చిత్తక్కొట్టి అతన్ని జయించి అతని దగ్గరున్న పుష్పక విమానం తీసుకొచ్చావు, పుష్పక విమానాన్ని అపహరించి అతనికి బాష్పాలు మిగిల్చావు, కంటి బాష్పాలు అతనికి, పుష్పకం నీకు దక్కాయి. అక్కడితో ఆగలేదు. మయుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, అతడు విష్ణు భక్తుడు. నేను నా కుమార్తెని వైష్ణవులకు తప్ప ఎవరికీ ఇచ్చి పెళ్లి చేయనని శపథం చేసిన వాడు ఉండయి. అటువంటి మయుడి మీదకి దండయాత్రకి వెళ్ళి యుద్ధం చేశాడు. చివరికి మయుడు హడిలిపోయి ఓడిపోయి నీ వంటి ఇష్టం లేకపోయినా తన కుమార్తె మండోదరిని నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. మయేన దానవేంద్రేణ తద్భయాత్సఖ్యమిచ్చత, నీ మీద భయంతో నీతో స్నేహం కోరుకుని మయదానవుడు మయాసురుడు తన కుమార్తె మండోదరిని నీకు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. అంత గొప్పవాడు విను, మయుణ్ణి బెదిరించావు. ఇంకా మధువు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, అంటే మధుక ఇటుబుల్లో వాడు కాదు, వీడు కూడా ఒకడు మధు అని ఇంకో రాక్షసుడు ఉన్నాడు. వాడే యమునా నదీ తీరంలో ఒక పెద్ద వనం నాటాడు, ఆ వనాన్ని మధువనము అనేవారు. ఆ మధువు కొడుకు లవణాసురుడు, లవణాసురుణ్ణి శత్రుఘ్నుడు సంహరించాడు. తర్వాత ఈ మధువు అనే రాక్షసుడు నీ చెల్లెలు కుంభీనసలు ఎత్తుకుపోయాడు ఒకప్పుడు. కుంభీనస అని రావణాసురుడికి ఒక కజిన్ ఉండేదండి, రావణాసురుడికి కజిన్స్ ఉన్నారు కొంతమంది, అంటే వాళ్ళ అమ్మ చెల్లెలు కూతురు ఆవిడ. రావణాసురుడి తల్లి పేరు కైకసి, కైకసికి సోదరీమణులు ఉన్నారు, అందులో ఒక సోదరి కూతురు పేరు కుంభీనస. ఎంత అందంగా ఉంటుందో తెలుసు ఆవిడ, ఆవిడ ఇక్కడ కూర్చుంటే ఆవిడ పొట్ట అదిగో ఆ రోడ్డు అవతలకి వెళుతుంది, అంతే అంతవరకే ఉంటుంది పొట్ట. ఇంకా ఆవిడ కూరలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ నుంచి కూర చాచిందంటే ఎల్బీ నగర్ సర్కిల్ దాకా ఒక కూర పెడుతున్నాడు, దంతాలు కూరలు అంటే. ఈ దంతములతో ఏనుగుల్ని కర్ర కర్ర అని మనం క్యారెట్ దుంపలు నవ్వినట్టుగా నవ్విలేసేది, బీట్రూట్ తిన్నట్టు తినేసేది. ఇంకా ఆవిడ ముక్కు ఉండేది, అబ్బే ఆ ముక్కులోకి మన వాళ్ళ వాళ్ళం ఒకసారి గాలి పీల్చుకుంటే 10 మంది వెళ్ళిపోతాం. ఆవిడ కనుక అని గాలి పీల్చిందా టక్ అని ముక్కులోకి వెళ్ళిపోతాం. దానికి కరోనా బెంగలేదు, మనకి రోనా దానికి కరోనా, ఈ రెండు బెంగలేదు, అంత భయంకరంగా ఉండేది. అటువంటి దాన్ని చూస్తే అందంగా ఉందనుకునేవారు. రాక్షసులకి ఏంటంటే ఏదైనా అంతే కొండముచ్చులు, కొండముచ్చులు పెళ్లి చేసుకుంటాయి కదా, నల్లగా ఉన్న కొండముచ్చు మొహం చూస్తే ఆడకొండముచ్చుకు ఆనందం, ఆడకొండముచ్చు చూస్తే ఒక కొండముచ్చుకు ఆనందం. అలా ఎవరి క్యాస్ట్లు వాళ్ళవి. ఈ కుంభీనసను చూసి మధు వలచి రావణాసురుడు లేనప్పుడు ఎత్తుకుపోయాడు, అపహరించి పట్టుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు రావణాసురుడు, నా చెల్లెల్ని మధు ఎత్తుకుపోతాడా, ఈ విషయం పైగా విభీషణుడి ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకుని విభీషణ నువ్వు ఇక్కడే ఉండు, ఆ దుర్మార్గుణ్ణి సంహరించి నా చెల్లెల్ని తీసుకొస్తానని యుద్ధానికి వెళ్ళాడు. తీరా యుద్ధం జరగబోతున్న సమయంలో కుంభీనసి పరుగు పరుగునొచ్చి, అన్నయ్య నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఎత్తుకు పెంచావు, నేను వాడిని ఇష్టపడ్డాను, వాడితో కావాలనే వెళ్ళాను, మేము మా ఇద్దరిది లవ్ మ్యారేజీ, అటువంటి మధ్యలో నువ్వు వచ్చి ఈ లవ్ మ్యారేజ్ మధ్యలో క్యారేజీ పెట్టకు, నీకు పుణ్యం ఉంటుందనగా చెల్లెల మీద కొంచెం వాడికి ప్రేమ ఉంది కనుక సర్లే అన్నాడు. అప్పుడు మధు వచ్చి, బావా నీతో యుద్ధం చేసి బతికేవాళ్ళు ఎవరుంటారు అని సంధి చేసుకున్నాడు. మధువునే నువ్వు సంధి చేసుకునేలా చేసావు, నువ్వు అంత పరాక్రమవంతుడు, మధు సామాన్యుడు కాదు, వాడు కూడా నీతో యుద్ధం చేయలేను అని కాళ్ళబేరానికి వచ్చాడు. అంతటి వాణ్ణి అదుపులో పెట్టిన వీరుడు. ఇంకా నాగజాతి వాళ్ళు నిర్జితాస్తే మహాభోహో నాగా గత్వా రసాతలం వాసుకి స్తక్షక శంకో జటీచ వశమాకృతాః. పూర్వం పాతాళలోకం మీదకి దండయాత్రకి వెళ్ళావు, నాగజాతి వాళ్ళతో ఘోర యుద్ధం చేసావు, ఒక్క ఆదిశేషుడు తప్ప తక్కిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఆదిశేషుడు వైకుంఠంలో ఉండి బతికిపోయాడు, మిగతా వాసుకి తక్షకుడు కర్కోటకుడు మొదలైన నాగులతో యుద్ధం చేసి వాళ్ళని వశం చేసుకున్నావు, వాళ్ళని లొంగ తీసుకున్నావు. తక్షకుడి కూర గట్టిగా పట్టుకుంటే నీతో పోరాడలేను అని దండం పెట్టి పారిపోయాడు తక్షకుడు కూడా తక్షణం. అటువంటి నీకు విషసర్పాల కూరలనే పెకలించిన నీకు ఈ రాముడో లెక్క. ఇది కాక అక్షయాహ బలవంతశ్చ సోరా లబ్ధవరా పునః. పూర్వం సముద్ర తీరాలలో ఉన్న అసంఖ్యాక దానవుల మీదకి దాడికి వెళ్ళావు. సముద్ర తీరంలో నివాత కవచులు కాలకేయులు ఇలాంటి రాక్షసులు ఉండేవారండి, వాళ్ళ గురించి ఉత్తరకాండలో వస్తుంది మీకు. వాళ్ళ మీద కూడా దండయాత్రకి వెళ్ళాడు. కోటాను కోట్ల వీరులు వాళ్ళు, వాళ్ళందరితో మహాపౌరుషంతో యుద్ధం చేసి వాళ్ళని నెత్తి మొత్తి నీ బానిసల్ని చేసుకుని వాళ్ళ సంపదలన్నీ లాక్కున్నావు. వరుణదేవుడితో యుద్ధానికి వెళ్ళి వరుణుడి కొడుకుల్ని జయించావు, వరుణుడి దగ్గర ఉన్న రత్నాలు అపహరించావు. ఇది కాక ఇవన్నీ ఒక ఎత్తైతే యమలోకానికి దండయాత్రకి వెళ్ళావు. నిజంగా వీడు యమలోకానికి కూడా దండయాత్రకి వెళ్ళాడు. అవగాహ్య త్వయా రాజన్ యమస్య బలసాగరం జయశ్చ విపుల ప్రాప్తో మృత్యుశ్చ ప్రతిషేధిత. యమధర్మరాజు గారితో యుద్ధానికి వెళ్ళి అతని సైనికుల్ని చావగొట్టేశావు. యముడు చివరికి గజగజ వణికి పారిపోయాడు. ఇది కొంచెం అతిశయోక్తి అనుకోండి. అసలు ఏం జరిగిందో మీకు ఉత్తరకాండలో మళ్ళీ చెబుతాను, కానీ క్లుప్తంగా ఇక్కడ చెప్పకపోతే నిజంగా యముడు ఓడిపోయాడని మనం భ్రమపడతాం. యముడికి ఒక దండం ఉన్నది చేతిలో, ఈ కర్ర ఎవరి మీదకి వేసినా అవతలవాడు చచ్చిపోతాడు అని బ్రహ్మదేవుడు శివుడు వరం ఇచ్చారు. ఒక్క త్రిమూర్తుల మీద తప్ప ఇంకెవరి మీద ప్రయోగించినా ఈ దండం వాళ్ళని ఏదైనా చేస్తుంది, త్రిమూర్తుల మీద ప్రయోగిస్తే నీ మూర్తి ఉండదు అని ఒకప్పుడు ఆయనకి వరం ఇచ్చారు దేవతలు. అప్పటి నుంచి యమదండం ఎవడి మీద వేయడు, వేస్తే ఎంబడైనా చవ్వలసిందే. రావణాసుడితో ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా యముడు గొళ్ళు మండిపోయి దండం ఎత్తాడు వేయడానికి. దండం వేస్తే రావణుడు చచ్చితేరాలి, చచ్చిపోతే బ్రహ్మ ఇచ్చిన వరం ఏమవుతుంది, వ్యర్థమైపోతుంది. బ్రహ్మగారు నరవానరుల చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో నీకు చావు ఉండదని వరం ఇచ్చాడు. త్రిమూర్తులు ఇచ్చిన వరం యముడి దగ్గర ఉంది, బ్రహ్మ ఇచ్చిన వరం రావణుని దగ్గర ఉంది. అప్పుడు వెంటనే పరుగు పరుగున బ్రహ్మ మధ్యలోకి వచ్చి ప్రత్యక్షమై యముడిని ఆపి, నువ్వు దండం వేస్తే వాడు చచ్చితేరాలి, అది త్రిమూర్తుల నిర్ణయం. అప్పుడు వాడు చచ్చిపోతే వాడు చేసిన తపస్సుకి మెచ్చి నేనిచ్చిన వరాలు వ్యర్థమవుతాయి, కాబట్టి నువ్వు యుద్ధంలోంచి మాయమై వెళ్ళిపో, వాడు తన దారిన తాను వెళ్ళిపోతాడు అని బలాత్కారంగా యుద్ధం ఆపాడు. లేకపోతే ఆనాడే చచ్చేవాడు వీడు. అప్పుడు త్రిమూర్తుల యొక్క శాసనం కాదనలేక బ్రహ్మదేవుడి మాట విని అదృశ్యమైపోయాడు యముడు. అప్పుడు రాక్షసులు వాడు పారిపోయాడు, వచ్చి ఓడిపోయాడు అని వెళ్ళిపోయాడు. అదనవాడు జరిగింది. ఆ విషయాన్ని మర్చిపోయిన ఈ మూర్ఖులు ఏమంటున్నారు, నీ చేతిలో ఆనాడు యముడే ఓడిపోయి అదృశ్యమైపోయాడు. ఇంకా ఈ భూమండలం, ఈ భూమండలంలో ఎంతోమంది మహానుభావులైన రాజాదిరాజులతో నీవు యుద్ధం చేసావు, ఒక్క మాంధాత మాత్రమే నీతో పోరాడి నిన్ను ఓడించాడు, తక్కిన వాళ్ళంతా నీ చేతిలో ఓడిపోయారు. అనరణ్యుడిని చంపావు, ఇంకొకడిని చంపావు, మహావీరుల్ని చంపావు, ఇంతమంది వీరాది వీరులైన రాజులను సంహరించిన నీకు ఈ క్షత్రియులలో సామాన్యుడైన రాముడో లెక్క, కాబట్టి నీకు ఏమీ భయం అవసరం లేదు రాముడి విషయంలో. ఎంతెందుకు, ఇంద్రుణ్ణి పట్టి బంధించిన ఇంద్రజిత్తే మన పక్కన ఉన్నాడు, ఈ ఇంద్రజిత్తుని పంపితే జిత్తుల వారి అయిన ఇంద్రజిత్తు వెళ్ళి జుత్తు కొట్టుకుని రాముడు ఇక్కడికి ఈడ్చుకొస్తాడు. ఈతడు పరమేశ్వరుణ్ణి మెప్పించాడు, అమ్మవారి కోసం నికుంభిలా యాగం చేశాడు. ఇక దేవతల బలాన్ని జయించిన నీవు ఈ వానర నర బలాన్ని గురించి భయపడవు, నా మాట విను. ఇంకొక సలహా ఇస్తున్నావు నీకు, నువ్వు హాయిగా ఇంట్లో కూర్చుని వేళకింత తాగుతూ మాంసం తింటూ, బెల్ట్ షాపులు చాలా ఉన్నాయి అక్కడికక్కడ, హాయిగా అవన్నిట్లో తిరుగు, విహరించు. యుద్ధ బాధ్యత నీ కుమారుడికి అప్పగించు. గడియ కాలంలో ఈ ఇంద్రజిత్తు రామలక్ష్మణుల్ని బంధించి నీకు అప్పగిస్తాడు, లేదా వానరులతో పాటు రాముణ్ణి సంహరిస్తాడు. హృది నైవత్వయా కార్యత్వం వధిష్యసి రాఘవం. రాజా, నువ్వు మనస్సులో సంకల్పిస్తే చాలు వానరుల్ని నరుల్ని చంపగలవు అనగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది రావణాసుడికి. ఇలా పొగిడితే చాలా ఆనందం వస్తుందండో, నువ్వు ఏదైనా చేసేయగలవు, నీదే విజయం అంటే చాలు. ఎవరికైనా అంతేగా, రాజకీయ నాయకులు కూడా అంతే, వాడు ఓడిపోతాడనే విషయం చెప్పకుండా పక్కవాళ్ళు నువ్వు నెగ్గేస్తావు, నీదే విజయం అంటారు, బొప్పి కట్టాక తెలుస్తుంది అడిగి. కాబట్టి పొగడ్తలకి చాలామంది భ్రమకి గురైపోతారు, అక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళందరి మాటలకి వాడు పొంగిపోతున్న సమయంలో మొత్తం రాక్షసులకి సేనాధిపతి అయిన ప్రహస్తుడు లేచాడు. ప్రహస్తుడు అంటే నల్లగా మేఘంలో ఉండేవాడు, వాడు కదులుతూ ఉంటే ఓ పెద్ద నీరు మేఘంలో వెళ్ళేవాడు అనమాట. అంత శరీరం వాడిది, కొండల్లాంటి శరీరాలు వాడిది. ఈ కొండల్లాంటి శరీరాలతో బండలను కూడా చెతక్కొట్టిన వాడు వాడు. వాడు లేచేమన్నాడు, మహారాజా రావణ, దేవతలు దానవులు గంధర్వులు యక్షులు సిద్ధులు సాధ్యులు కిన్నరులు పన్నగులు మొదలైన వారెవ్వరూ నీ జోలికి రాలేరు, నీతో యుద్ధానికి వచ్చారంటే ఆ క్షణమే నశించిపోతారు. అసలు నీ జోలికి రావడం మాట పక్కనట్టు, నీ పేరు తలుచుకుంటే వణికిపోతారు వాళ్ళు. నేనొక్కడిని బతుకుంటే చాలు ఈ మొత్తం వానరుల్ని నరుల్ని చంపగలను. ఏదో మనం ఏమరిపోటున ఉండగా సరిగ్గా పట్టించుకోకుండా ఉన్నప్పుడు మన లంకా నగరానికి ఎవరు వస్తారులే, కాపలా కట్టుదిట్టంగా ఉంది కదా అని కొంచెం సక్రమంగా పట్టించుకోనప్పుడు, ఇంటర్నెట్ ఆగిపోయినప్పుడు, సీసీ కెమెరాలు పనిచేయనప్పుడు ఈ హనుమంతుడు వచ్చాడు. మనం ఊహించలేదు లంకా నగరానికి ఇలాంటి వాడు వస్తాడని, అందువల్ల కొంచెం పట్టించుకోలేదు. ఆ సమయంలో వచ్చాడు ఆయన. అదే మనం కనుక కట్టుదిట్టంగా ఉండుంటే, కాపలా గట్టిగా ఉండుంటే ఈ హనుమంతుడు రాగలడా? కాబట్టి హనుమంతుడు ఏదో హఠాత్తుగా వచ్చి విజయం పొందిన వాడిని భావించు తప్ప గొప్పవాడని అతని గురించి ఎక్కువ ఆలోచించుక. హనుమంతుడు గొప్పవాడేమో గొప్పవాడేమో, అతడు వచ్చి లంకా నగరాన్ని తగలబెట్టాడేమో అనే భయం నీలో ఉంటే తొలగించు. నేను చెబుతున్నాను, ఈ హనుమంతుణ్ణి తక్కిన వాళ్ళని నేను చంపేస్తాను. నువ్వు చంపగలవు. అప్పుడు హనుమంతుడు ఏమనుకుంటాడు, అయ్యో నేను పొరపాటున లంకా నగరం మీదకి వెళ్ళాను, దానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాను అనుకుంటాడు. నువ్వు మాత్రం అలాంటి తప్పు చేశాననే భయం పొందొద్దు అని ధైర్యం ప్రహస్తుడు చెప్పాడు. ప్రహస్తుడు చెప్పి చెప్పగానే దుర్ముఖుడు లేచాడు. ఇప్పుడు అబ్రవీత్తు సుసంకృద్ధో దుర్ముఖో నామ రాక్షస ఇదం న క్షమణీయం హి సర్వేషాం న ప్రదర్శనం. ఇప్పుడు దుర్ముఖుడు లేచి మంచి కోపంతో పళ్ళు పటపటలాడిస్తూ, మహారాజా నీ జోలికి వచ్చిన వాళ్ళ అంతు నేను చూస్తాను, వాడి సంగతి ఏమిటో చూస్తాను. ఈ వానరుడు హనుమంతుడు చాలా తప్పులు చేశాడు, ఒక తప్పు కాదు. నీ అనుమతి లేకుండా లంకలోకి ప్రవేశించడం, ప్రవేశించిన తర్వాత నిన్ను అడగకుండా సీతను చూడడం, మాట్లాడడం, లంకానగరాన్ని తగలబెట్టడం, అశోకవనాన్ని పాడు చేయటం, ఇటువంటి మహాకార్యాలు చాలా చేశాడు. వాణ్ణి నేను విడిచిపెట్టను. బహుశా హనుమంతుడు లంకా నగరాన్ని తగలబెడుతున్నప్పుడు నేను నిద్రపోయి ఉంటాను తాగుడు మైకంలో, లేకపోతే నేనే కనుక కొంచెం మెరుగుగా ఉండి ఉంటేనా వాడు పాతాళానికి వెళ్ళి వాడు అంత చూస్తాను. వీడేం అప్పుడేం తాగిలేడు, వీడి కొంప కూడా తగలడింది అందులో. మీరు చూడండి, సుందరకాండలో దుర్ముఖుడి కొంప తగలబెట్టాడు ఆయన. ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు లేనిపోని కబుర్లు చెబుతారు కొంతమంది, అలాగే చెబుతారు అనమాట. వాడిల్లు వాడు తగలబడిపోతుంటే ఆర్పుకోలేక నానాయాత్ర పడి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఆ సమయంలో పెద్దగా పట్టించుకోలేదు, నేనే కనుక కొంచెం మెలకుగా ఉండుంటే ఆ హనుమంతుడిని నోట్లో వేసుకుని తినేసేవాడిని, మొక్కజొన్న పొత్తుని నవిలినట్టుగా నవిలేసేవాడి. లేత లేత మొక్కజొన్న పొత్తులను ఉంటాయి, వాటిని నవిలేయచ్చు. స్వీట్ కారం తిన్నట్టుగా తినేసేవాడిని. అనగానే ఇప్పుడు వజ్రదంష్ట్రుడు లేచాడు. వాడు పళ్ళు బాగా పటపట కొరికేసి చేతిలో ఉన్న పరిగ పైకెత్తాడు. ఆ పరిగ అంటే ఒక ఇనప గడియ లాంటిది అనమాట, దానికి అటు ఇటు ముళ్ళు కూడా ఉన్నాయి, దాని నిండా నెత్తురు మాంసం ఉంది. అంత పూర్వం దాంతో దేన్నో పొడిచి చంపి తిని వచ్చాడు. వాడి నోరు నెత్తురు, వాడి నోట్లోని దిక్కుమాలిన మాంసం ముక్కలు ఇంకా ఉన్నాయి, ఈ చేతిలో ఉన్న పరిగకి మాంసం అంటుకుని ఉన్నది. అటువంటి ఆయుధం ఊపుతూ ఇలా అన్నాడు అనమాట. అప్పుడే కొంతమంది ఇడ్లీ తినేసి వస్తారు సార్ ఉపన్యాసానికి, ఉపన్యాసానికి ఇడ్లీ తిన్న తర్వాత మంచినీళ్ళు తాకుండా వచ్చేవాడు, ఆ పళ్ళ నిండా దిక్మాలి ఇడ్లీ చట్నీ ఉంటుంది. అలాగే 24 గంటలు కిళ్ళి నవిలేవాడి పళ్ళు గారబట్టేసినట్టుగా వాడి నోరంతా గారబట్టేసింది ఈ మాంసంతో. అటువంటి పళ్ళు ఎత్తి ఇలా అన్నాడు, మహారాజా నా చేతిలో ఉన్న ఈ ఆయుధం చూసావు కదా, దీని దెబ్బకి ఏనుగులు పేనుగులు అయిపోయాయి, కోతులో లెక్క. ఇప్పుడైనా నాజ్ఞాపిస్తే బయలుదేరి వెళ్ళి లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి రాముణ్ణి అందరినీ నాశనం చేసేస్తాను. నేనొక్కడిని చాలు మొత్తం వానర సైన్యాన్ని నాశనం చేయడానికి, ఈ పరిఘ చాలు రామలక్ష్మణ సుగ్రీవులు ముగ్గురిని చంపడానికి. వాడు ఎంత తెలివి తక్కువడంటే, అద్య రామం ససుగ్రీవం పరిఘేణ స లక్ష్మణం, ఈ పరిఘతో ఈ ఇనప గడియతో నేనొక్కడినే ఈ క్షణమే రాముణ్ణి సుగ్రీవుణ్ణి లక్ష్మణుణ్ణి చంపి ఆ మాంసం నీ దగ్గర పారవేస్తా, వాటిని చక్కను వేయించుకుని పప్పు నూనెలో వేయించుకుని తినే, నీకేం భయం అక్కర్లేదు. ఇంకొకళ్ళు లేచాడు. ఇప్పుడు ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలామంది మహానుభావులు మాట్లాడారులేండి, ఎవరికి వాళ్ళు వీరులతో యుద్ధం చేయకుండా రహస్యంగా కబుర్లు చెప్పేవాళ్ళు వీళ్ళంతా.